కాలాతీత వ్యక్తులు. శ్రవణ పుస్తకం మొదటి అధ్యాయం. కృష్ణమూర్తి. గబగబా సగం మెట్లెక్కి ప్రకాశం అని గట్టిగా కేక వేశాడు కృష్ణమూర్తి. డాబామీది వరండాలో నుండి మెట్ల మీదకి తొంగిచూస్తూ ప్రకాశం, వస్తున్నానోయ్, ఒక్క నిమిషం, నువ్వే పైకి రారాదు పోని అన్నాడు. ఆ చివరి మాట వినిపించుకోకుండానే కృష్ణమూర్తి మళ్లీ కిందకి దిగిపోయి వీధి వరండాలో నిలుచున్నాడు కూనిరాగని తీస్తూ. ఇంతలో తన పక్కనుండి ఎవరో దూసుకుపోయినట్లయింది. తుళ్ళిపడి ఆ వ్యక్తికేసి తేరిపార చూశాడు. అతనికేదో అయినట్లయింది. ప్రకాశం కిందికి దిగివచ్చి కృష్ణమూర్తి భుజం మీద చెయ్యి వేసి ఇంక పదా అన్నాడు. ఇద్దరూ సందుమలుపు తిరిగి మెయిన్ రోడ్డు వైపు నడిచారు. దారిలో ప్రకాశం, ఏం కృష్ణమూర్తి, ఏమిటి విశేషాలు అన్నట్టు, ఆ మధ్య హైదరాబాదు వెళ్ళావట కదూ అన్నాడు. కృష్ణమూర్తి పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ, ఆ నేను చెప్పే విశేషాలకేముంది గాని, ఎవరోయ్ ఆ మెరుపుతీగా అంటూ తిరుగు ప్రశ్న వేశాడు. అదేమిటో అర్థం కాక ఏమిటి అన్నట్లు తెల్లబోయి చూశాడు ప్రకాశం. నువ్వు చూడలేదు, ఇప్పుడే మీ ఇంట్లోకి వెళ్ళింది. కళ్ళజోడు, రెండు జడలు, ఆ అమ్మాయేనా అన్నాడు ప్రకాశం. ఆ అన్నాడు కృష్ణమూర్తి. కొత్తగా దిగారులే, మా ఇంటి కింద వాటాలో అద్దెకుంటున్నారు. ఆ మాట వినేసరికి కృష్ణమూర్తి అదోలా మొహం పెట్టి, ఈ ఇంట్లోనే ఉంటున్నారా, చెప్పావు కావేం అంటూ మూలిగాడు. ప్రకాశం నవ్వుతూ, చెప్పడానికేముంది ఇందులో, ఈ మధ్యనేగా వాళ్ళొచ్చింది, అంతా కలిపి 15 రోజులవలేదు, ఇన్నాళ్ళు నువ్వు ఊళ్ళోనే లేవాయే అంటూ సంజయ్షి చెప్పుకున్నాడు. అంతలోనే మళ్ళీ, కానీ నాకు భయంగా ఉంది సుమా కృష్ణమూర్తి, గది మార్చేస్తే బావుండునని తోస్తుంది అన్నాడు. కృష్ణమూర్తి, అదేం భయం దేనికి, ఇంతకు ఆవిడ నర్సా స్టూడెంటా అన్నాడు సిగరెట్ వెలిగించుకుంటూ. రెండూ కాదు, వర్కింగ్ గర్ల్, అంటే ఎక్కడో ఉద్యోగం చేస్తోంది, బీఏ జూనియర్ దాకా చదివి మానేసిందట. ఆ పైన డబ్బులు లేక అనుకుంటాను, టైపు షార్ట్ హ్యాండు నేర్చుకుంది, ప్రస్తుతం రైల్వేలో ఏదో ఆఫీసులో పనిచేస్తోంది. వాళ్ల దశలు అనకాపల్లి దగ్గర ఏదో ఊరట అన్నాడు ప్రకాశం ఆమెను గురించి తనకు తెలిసినంతవరకు చెప్పేశాననే తృప్తితో. 15 రోజులలో ఇన్ని ఆరాలు తీసిన వాడివి కదా, మళ్లీ ఆవిడంటే భయమంటావేం, పోనీగాని ఈ మాట ఆవిడని ఇంట్రడ్యూస్ చేస్తావా నాకు అన్నాడు కృష్ణమూర్తి. తప్పకుండా, అంత ప్రాధేయపడాలా, అసలు ఇవాళ రూముకెళ్లగానే ఆవిడే అడిగేస్తుంది, మీ ఫ్రెండుని పరిచయమైనా చేశారు కాదే అని. మొన్ననేం జరిగిందో తెలుసా, ఆవిడ భలే మనిషిలే అంటూ ఎందుకో ఆగిపోయాడు ప్రకాశం. అసలేం జరిగిందో చెప్పక అలా గుటక వేసి ఊరుకుంటావేం అని కదిలించాడు కృష్ణమూర్తి. ఆవిడకి ఇంటర్లో క్లాస్మేటట కళ్యాణి అని ఒక అమ్మాయి, ఈ సంవత్సరమే ఆనర్స్లో చేరింది. ఓ సాయంత్రం ఈవిడగారు ఆ అమ్మాయిని అమాంతం నా రూములోకి తీసుకొచ్చింది పరిచయం చేయాలంటూ. ఇంకేం, ఇద్దరు స్నేహలతల్ని సంపాదించావన్నమాట అన్నాడు కృష్ణమూర్తి కొంచెం ఈర్ష్యతో. వెంటనే ప్రకాశం, అంతగా కుమిలిపోకు, ఇందిర ఇందాక నిన్ను సరిగా గమనించలేదేమో కాని అమాంతం భుజం పట్టుకు నిలవేసి మరీ మాట్లాడేస్తుంది. అరనిమిషం కిందట పరిచయమైన వాళ్లతో 6 గంటలు బాతాఖాని వేసుకు కూర్చోగలదు, చాలా చలాకీ పిల్ల అని స్నేహితుడిని ఊరడించడానికి ప్రయత్నించాడు. అంత మంచి కంపెనీ దొరికితే అలా తేలమొహం వేస్తావేం, పోనీలేగాని నువ్వు రూము ఖాళీ చేస్తే మాత్రం తప్పకుండా నాతో చెప్పు అన్నాడు కృష్ణమూర్తి. అంతవరకు నవ్వుతూనే మాట్లాడుతున్న ప్రకాశం ఆ మాట విని మొహం ముడుచుకున్నాడు. మళ్లీ వెంటనే సర్దుకుని, ఓ తప్పకుండా అనగలిగాడు. ఇద్దరూ అలా పూర్ణ థియేటర్ వైపు సాగిపోయారు. ప్రకాశం ఫైనల్ ఇయర్ MBBS చదువుతున్నాడు. కాలేజీకెదురుగా చెంగల్రావుపేట డౌన్లో మొదటి మేడ ఇంట్లో ఉంటున్నాడు. నిన్న మొన్నటిదాకా ఆ మేడ స్టూడెంట్స్ లాడ్జ్లా ఉండేది. మెడికల్ కాలేజీలో చేరిన నాటి నుండి ప్రకాశం అందులోనే ఉంటున్నాడు. పైన ఉన్న ఒకే ఒక మేడగదిలో కిందనంతా కలిపి 4 గదులున్నాయి. వాటిలో పూర్వం AVN కాలేజీ విద్యార్థులుండేవారు. వేసవిలో వాళ్లు ఖాళీ చేసిపోగానే ఆ వాటాలో ఇందిర నాన్న ప్రవేశించారు. ఎత్తైన గుర్రపు అరుగులు, చిన్న వీధి వసారా, వసారాలో నుంచి లోపలికి నడవ, దానిలో నుంచి మేడ మీదకి సన్నని మెలికలు తిరిగే సిమెంటు మెట్ల వరుస, 30 ఏళ్ల క్రితం అదే అందం అనుకునే పద్ధతిలో కట్టినదా ఇల్లు. ప్రకాశం తన రూముకు వెళ్లాలన్నా బయటకు రావాలన్నా ఆ నడవలో నుండే నడవాలి. సంసారులున్న ఇంటిలో అటూ ఇటూ తిరగడం, తన కోసం ఎవరో వస్తూ పోతుండడం వాళ్లకి ఇబ్బందిగా ఉంటుందేమోననిపించేది ప్రకాశానికి కొత్తలో. పూర్వం ఎప్పుడూ విద్యార్థులే ఉండేవారేమో, అతనికి ఆ కష్టం ఉండేది కాదు. మొదట్లో మరొక రూము చూసుకుంటే బావుండుననుకున్నాడు. కాని 5 సంవత్సరాల నుండి అందులో ఉండడానికి, అంతరాయం లేకుండా తన చదువు సాగడానికి ఏదో కారణం ఉండే ఉంటుందనిపించింది అతనికి. ఆ నమ్మకాన్ని కాదనుకోలేక అలాగే కాలం గడిపేస్తున్నాడు. ఆ ఇంట్లో దిగిన 2వ రోజునే ఇందిర హడావిడిగా ప్రకాశం రూములోకి వచ్చి, "చూడండి, మా నాన్నగారికి ఎందుకో గంట నుండి చాలా ఆయాసంగా ఉంది. ప్రయాణం బడలిక వల్లనో ఏమో, ఒక్కసారి చెయ్యి చూస్తారా?" అంది. ప్రకాశం వెళ్ళి చూశాడు. "మీ నాన్నగారికి బ్లడ్ ప్రెషర్ ఉందనుకుంటాను. ప్రస్తుతానికేం భయం లేదు. పూర్తి విశ్రాంతి తీసుకోమనండి. రాత్రికి భోజనం మానిపించి కొంచెం పాలివ్వండి. రేపుదయం హాస్పిటల్కు తీసుకువెళ్ళి చూపిస్తాను" అన్నాడు. మర్నాడు ఉదయం ఇందిర ప్రకాశం రూములోకొచ్చి, "మీరిప్పుడు హాస్పిటల్కు వెళతారు కదూ, అభ్యంతరం లేకపోతే మా నాన్నగారిని కూడా తీసుకువెళతారా?" అంది. "మాటలో వచ్చారు, నేనే వచ్చి చెబుదామనుకుంటున్నాను. ఇంకో 1 గంటలో బయలుదేరుతాను, సిద్ధంగా ఉండమనండి" అన్నాడు ప్రకాశం. ఆ తరువాత కాసేపటికి అతడు కిందికి దిగి వచ్చేసరికి ఇందిర కూడా తయారై ఉంది. ముగ్గురూ కలిసి హాస్పిటల్కు వెళ్లారు. ఆ సాయంత్రం ఇందిర మళ్లీ ప్రకాశం రూములోకి వచ్చి, "ఏమండి, ఉదయం నాన్నగారికి పరీక్ష చేసిన డాక్టర్ ఏమన్నాడు?" "బ్లడ్ టెస్ట్ చేశారు కదా, ఏమిటి సంగతి?" అని అడిగింది. "నేను చెప్పాను కదూ, బ్లడ్ ప్రెషర్ ఉందని." "అదే, చాలా ఎక్కువ ప్రెషర్ ఉంది. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి. అదీ కాక ఆయన అలవాట్లు కొంచెం తగ్గించుకోవాలి" అనేసి ప్రకాశం కొంచెం బాధపడ్డట్టు, "మళ్ళీ క్షమించండి, డాక్టర్ గారు అలా చెప్పారు" అన్నాడు. అలా అన్నందుకు ఆమె ఏదైనా బాధపడుతున్నదేమోనని ఆమె వైపు పరిశీలనగా చూశాడు. ఇందిర ఏమి బాధపడలేదు సరికదా, చాలా సాధారణంగా. "నేను అదే చెబుతున్నాను, కానీ ఆయన ఇంకా మారేది లేదు. అసలు ఆ తాగుడు వల్లనే ఇంతగా ఆరోగ్యం పాడైంది" అంది. ప్రకాశం మనసు చివుక్కుమంది. తండ్రి గురించి ఒక కొత్త మనిషితో ఇందిర ఇలా మాట్లాడగలగడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. తండ్రి ఆరోగ్యం గురించిన ఏదో ప్రశ్న వేయడానికి వచ్చి క్రమక్రమంగా ఇందిర అలా ప్రకాశంతో మాట్లాడుతూ కూర్చుండిపోయేది. ఒక మాట చెప్పడానికి వచ్చి 10 ప్రశ్నలు వేసి వెళ్లేది. ఉదయం 10 గంటలకు ఆఫీసుకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు వస్తుంది ఇందిర. ప్రకాశం సాయంత్రం 5 అయ్యేసరికి కాలేజీ నుండి వస్తాడు. వెంటనే బట్టలు మార్చుకొని ఏ స్నేహితుడితోనో కలిసి బజారుకు పోయేవాడు, లేదా చదువుకునేందుకు లైబ్రరీకి పోయేవాడు. తిరిగి ఇల్లు చేరుకునేసరికి 8 9 అయ్యేది. రాగానే ఇందిర ఏదో ఒక సాకుతో కబుర్లు చెబుతూ కూర్చుంటుంది. ఒక్కొక్కసారి ప్రకాశానికి ఆవిడ రాకపోకలు చికాకు కలిగించేవి. చదువు వెనకబడుతుందని భయపడేవాడు. కానీ ఏమీ తోచనప్పుడు ఆమెతో కబుర్లు చెప్పడంలో ఏదో ఒక ఆనందం అనుభవించేవాడు. ప్రకాశానికి క్రమంగా ఆమెతో కాలక్షేపం ఒక తప్పనిసరి అలవాటుగా పరిణమించింది. రోజులో ఏదో ఒక సమయంలో ఆమె అతని గదికి వస్తుంది. ఏదో ఒక అక్కరలేని విషయమైనా సరే ప్రస్తావించి మాటలు పెంచుతుంది. రోజులకు రోజులు అలా గడిచాయి. కానీ ప్రకాశం మాత్రం అవసరం లేకుండా వాళ్ల వాటాలోకి వెళ్లలేదు. ఇందిరతో తనకు తానై మాట్లాడలేదు. ఒక్కొక్కప్పుడు ఇందిర మరీ విసిగెత్తిస్తుంది. తన చిన్నప్పటి నుండి జరిగిన గొడవలన్నీ అతడు అడగకుండానే ఏకరువు పెడుతుంది. ప్రకాశం లోపల మండిపడినా పైకి మాత్రం ఇందిరనేమీ అనలేకపోయేవాడు. ఇందిరంటే అతనికెందుకో ఒక విధమైన భయం. ఆమెలో అతన్ని ఆకర్షించిన వాటికంటే భయపెట్టిన విషయాలే ఎక్కువ. ఆ రోజు సాయంత్రం 6 గంటలైంది. ప్రకాశం అప్పుడే వచ్చి క్యాంప్ కాట్ మీద కాళ్లు జాపి పడుకొని పేపర్ చదువుకుంటున్నాడు. ఇందిర ఎప్పుడు వచ్చిందో అతను చూడనేలేదు. గాలి దుమారంలా వచ్చి, "ఏమండోయ్, మనకింకొక తోడు తీసుకువస్తున్నాను. ఆ రోజు మీకు పరిచయం చేశాను చూడండి, కళ్యాణి అని. ఆ అమ్మాయిని కూడా ఇక్కడికి వచ్చేయమన్నాను. కింద 4 గదులున్నాయి. నేను నాన్న ఇద్దరమేగా, ఏం చేసుకోవాలి? హాస్టల్లో ఉంటే బోలెడవుతుందిట ఆవిడికి. అందుకని ఇక్కడికి వచ్చేయమన్నాను" అంది కుక్క తిప్పుకోకుండా ఇందిర. ప్రకాశం అంతా విని తనకేమీ సంబంధం లేనట్లుగా, "సరే మంచిదే, అనేసి నిర్లిప్తంగా ఊరుకున్నాడు. ఇందర ఇట్టే కోపం తెచ్చేసుకుని, ఆ అమ్మాయిని తీసుకురావడం మీకిష్టం లేదు కాబోలు, అలా మూతి ముడుచుకుని కూర్చోకపోతే స్పష్టంగా చెప్పేయరాదు అని విసురుగా అనేసి తిరిగి చూడకుండా కిందికి వెళ్ళిపోయింది. ప్రకాశం తెల్లబోయాడు. ఇందిర మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా అతనికి అర్థం కాలేదు. ముక్కు మొహం ఎరుగని ఆ అమ్మాయి ఎవరో వస్తానంటే మధ్యన తనకిష్టం లేకపోవడమేమిటి? ఇందిర మీద తనకేం అధికారముంది? ఇది తన ఇల్లా ఏమైనానా అనుకున్నాడు. ఆవిడ చేసిన పని తనకిష్టం లేనట్లు తనేమీ ప్రకటించలేదే, ఆ పిల్లకి అంత కోపం ఎందుకు రావాలి అని మదనపడ్డాడు. ప్రకాశానికి వచ్చిన గట్టి చిక్కే అది. ఇందిర క్షణంలో కోపం తెచ్చుకుంటుంది, అంతలో మళ్లీ ఆప్యాయం వలకబోస్తుంది. ఎప్పుడెందుకెలా ఉంటుందో అతనికేమీ అర్థం కాదు. అలాంటి అకస్మాత్ కోపాలను చాలాసార్లు ప్రదర్శించింది ఆమె. అయితే తాను మాత్రం ఆ కోపానికి చాలా విస్తుబోయి ఊరుకునేవాడు, కానీ అనునయించే ప్రయత్నం చేయలేకపోయేవాడు. అంతేకాదు, ఆమెకు కోపం వస్తే మరింత భయపడిపోయేవాడు ప్రకాశం. ఆ భయంతో ఆమెను సమీపించడానికే జంకేవాడు. మళ్లీ ఇందిరే వచ్చి ఆ జంకు పోగొట్టేది. ఆ మధ్యలో కృష్ణమూర్తి 2 సార్లు వచ్చాడు. కోరుకున్నట్లుగా అతనికి ఇందిరను పరిచయం చేశాడు ప్రకాశం. ఇంకా ఆ రోజంతా వాళ్ళిద్దరూ ప్రకాశం గదిలో కూర్చుని ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్పుకున్నారు. ఆ బాతాఖానీతో విసుగెత్తిన ప్రకాశం చదువు నెపంతో మెడిసిన్ పుస్తకం పట్టుకుని గది ముందు వరండాలో కూర్చున్నాడు. ఇందిరతో మాటలు కలుపుకోవడంలో కృష్ణమూర్తి చాలా చురుకుదనం కనబరిచాడు. ఇందిర కూడా అతనితో సరదాగా మాట్లాడింది. చాలాసేపు ఉభయులు ఏవేవో చర్చలు సాగించారు. మరొకసారి కృష్ణమూర్తి వచ్చినప్పుడు మెట్లగదిలోనే ఇందిర కనబడి లోపలికి రమ్మని ఆహ్వానించింది. అతడు సందేహించకుండా లోపలికి వెళ్లాడు. ఇందిరతో చాలాసేపు కాలక్షేపం చేశాకగాని ప్రకాశం దగ్గరకు వెళ్లనేలేదు.